నాకు సావిత్రి యొక్క మంత్రం ఉపాసన చెప్పు అని నారదుని మళ్ళీ అడిగాడు. అసలు ఎవరు ఆ సావిత్రి? ఆ సావిత్రి యొక్క వరం పొందిన వాళ్ళు ఎవరున్నారు? సావిత్రి కటాక్షం ఉన్నవాడు యమలోకమునకు వెళ్ళడని పెద్దలు అంటారు. ఈ కథ చెప్పమనగానే అయితే చెబుతున్నా విను, అమ్మవారు గాయత్రీదేవికి మరొక రూపం సావిత్రి. ఓం భూర్భువ స్వః తత్ సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ మంత్రం నిజానికి అందరూ గాయత్రి మంత్రం అంటారు, కానీ ఇది సావిత్రి, దీని అసలు మంత్రం యొక్క పేరు. అందుకే పూర్వం పురాణాల్లో సావిత్రి జపించి సాంధ్యకృత్యముదీర్చి సావిత్రి జపించి సైకత స్థలి కర్మసాక్షి కరగి, వ్యవహారంలో గాయత్రి అని పిలుస్తున్నా ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవత పేరు సావిత్రి. సూర్యోదయ సమయంలో సరిగ్గా సంధ్యా సమయమునకు స్నానము చేసి అర్ఘ్యమిచ్చి సూర్యుడు ఎర్రగా వస్తున్న సమయానికి అర్ఘ్యమిచ్చి అప్పుడు మనం జపం చేసే ఈ మంత్రము సావిత్రి. ఇది జపించిన వాళ్ళంతా తరించారు. ఈ సావిత్రి ఐదు శిరస్సులతో, ఐదు శిరస్సులు ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో, ముత్యముల రంగులో, పగడము రంగులో, బంగారపు రంగులో, నీలపు రంగులో, తెలుపు రంగులో, ఇలా ఐదు రంగుల్లో ఉంటుంది. ఆవిడ సర్వసమర్థురాలు. ఈ సావిత్రి జపం చేసిన వాళ్ళంతా కూడా యమధర్మరాజు గారితో సులభంగా మాట్లాడగలుగుతారు, యముడి యొక్క అనుగ్రహం పొందుతారు. పూర్వకాలంలో మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలించేవాడు. ఆ అశ్వపతి అనే రాజుగారు సావిత్రి మంత్రాన్ని తన భార్యాసమేతంగా చాలా కాలం జపం చేశాడు. జపం చేస్తే అప్పుడు ఆయనకి సావిత్రి దేవత ప్రత్యక్షమయ్యింది. నీకేం కావాలి అంటే నాకు పుత్ర సంతానం కావాలన్నాడు ఆయన. ప్రస్తుతానికి మాత్రం నీకు పుత్ర సంతానం ఇవ్వను, నా అంశతో నీకు కూతురు పుడుతుంది, దానికి సావిత్రి అని పేరు పెట్టుకో. ఆవిడ సత్యవంతుడు అనేవాడిని పెళ్లి చేసుకుంటుంది. వాడికి హఠాత్తుగా పోయే కాలం వస్తుంది, అప్పుడు నీ కూతురు వాడిని రక్షించుకుంటుంది. ఆవిడ అనుగ్రహం వల్ల యముడు మెచ్చుకుని నీకు వరాలు ఇస్తాడు. అప్పుడు నీకు పుత్ర సంతానం, 100 మంది కొడుకులు పుడతారు, నీ వియ్యంకుడికి కళ్ళు వస్తాయి, వాడికి రాజ్యం వస్తుంది, ఆ సావిత్రి వల్ల నువ్వు తరిస్తావు అని అమ్మవారు వరం ఇచ్చింది. అదిగో ఆ వరం వల్లే మద్రదేశాధీశ్వరుడు అశ్వపతికి సావిత్రి అనే కూతురు పుట్టిందన్నమాట. ఈ సావిత్రి సాక్షాత్తు అమ్మవారి యొక్క వంశతో పుట్టిందట. మద్రదేశం అంటే ఇప్పుడు స్పెయిన్, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ని ఆ రోజుల్లో మద్రదేశం అనేవారన్నమాట. అలాంటి మద్రదేశానికి రాజుగా ఉన్న అశ్వపతికి కూతురుగా అమ్మవారు పుట్టింది. సరే, ఆ పుట్టిన తర్వాత ఆ కథ అంతా ఇక్కడ చెప్పడం ఎందుకని, సావిత్రి సత్యవంతులు కథ ఇదివరకు మీరు భారతంలో పురాణాల్లో విన్నారు. ఇక్కడ కేవలం సావిత్రికి యమధర్మరాజు గారికి అయిన సంభాషణ మాత్రం మనకి అవసరం కనుక విష్ణువు నారదునికి చెప్పి ఆ వంకతో నాకు చెప్పాడు. ఒకప్పుడు 12 ఏళ్ళు వచ్చాక సావిత్రి, ఆ సావిత్రి యొక్క కంసతో పుట్టి సావిత్రి ఉపాసన చేసి సత్యవ్రతుడు అని ఒక పుణ్యాత్ముడిని పెళ్లి చేసుకున్నది. ద్యుమత్సేనుడనే ఒక రాజుగారి కొడుకు సత్యవ్రతుడిని పెళ్లి చేసుకున్నది, అతనికే సత్యవంతుడని కూడా పేరు. సత్యవంతుడికి అకాలంలో మరణం ఉన్నది. అందువల్ల ఆయనతో పాటు ఒకనాడు ఆవిడ అడవికి వెళ్ళింది. తీరా అడవికి వెళ్ళగానే అక్కడ కట్టెలు కొడుతున్న సత్యవంతుడికి కళ్ళు తిరిగాయి. అంటే పోయే కాలం వచ్చిందనమాట. ప్రాణం పోయే ముందు కళ్ళు తిరుగుతాయండి, ఇక మన శరీరం మన స్వాధీనంలో ఉండదు. కొద్ది క్షణాల ముందు ఎంత ఆరోగ్యవంతుడికైనా తన శరీరం మీద పట్టుపోతుంది. అప్పుడు అతడు సావిత్రి తొడ మీద తలపెట్టు పడుకున్నాడు. ఇంతలో యముడు వచ్చాడు. వచ్చి ప్రాణాన్ని టిక్కని యమపాశంతో లాగేశాడు. ఆ మహాత్ముడిని ధర్మరాజును చూడగలిగింది సావిత్రి. ఎందువల్ల? పరమ పతివ్రత కాబట్టి. నిరంతరం సావిత్రి జపం చేసిందిట. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది, ఈ సావిత్రి నిత్యం సావిత్రి మంత్ర జపము చేసింది, గాయత్రిని జపించింది. జపం చేయటం వల్లే ఆవిడ యమధర్మరాజును చూచింది. కాబట్టి ఆడవాళ్ళు కూడా ఆ రోజుల్లో గాయత్రి మంత్ర అనుష్ఠానం చేశారు, చేశారని దేవీ భాగవతం చెబుతున్నది. ఆవిడ యమధర్మరాజును చూచి, మహాత్మా నీవెవరవు, తెల్లని వస్త్రాలు ధరించావు, పరమ సౌందర్యంతో ఉన్నావు, ఈ కిరీటంతో ఉన్నావు అని అడిగితే, అమ్మాయి నన్నే ధర్మరాజు అంటారు, ప్రాణులకు పోయే కాలం వచ్చినప్పుడు ప్రాణం తీసుకురావడానికి నేను యమకింకరుల్ని పంపుతాను, కానీ నీ భర్త పుణ్యాత్ముడు, తల్లిదండ్రుల్ని సేవించాడు, భార్యని ప్రేమించాడు, నిత్యం మంచి పనులు చేశాడు, మంచి పనులు చేసిన ఉత్తముణ్ణి యమకింకరుల ద్వారా తన దగ్గరికి పట్టుకెళ్ళట్ట, ఆయన ఆయనే వచ్చి ప్రాణం తీసి పట్టుకుపోతాడట. మొత్తం ప్రాణం పట్టుకుపోతాడు, కాకపోతే కొంచెం ప్రమోషన్, యమకింకరుల ద్వారా పట్టుకుపోకుండా ఆయన స్వయంగా వచ్చాట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందన్నమాట, సత్యవంతుడు ఎంత గొప్పవాడైనా యమలోకమునకు వెళ్ళవలసిన కర్మ ఇంకా ఉంది. అందుకే యముడు వచ్చి ఇతన్ని కొంతకాలం కొద్దిగా యమశిక్షలకు గురి చేసి ఆ తర్వాత పుణ్యం అనుభవించడానికి స్వర్గానికి పంపుతాడట. ఆయన పూర్తిగా స్వర్గానికి వెళ్ళేని పుణ్యాలు చేయలేదు, కానీ ఆయన అదృష్టం ఒకటే ఒకటి, సావిత్రి భార్య అవటం. ఎక్కువ మంది యోగం ఏమిటంటే వాళ్ళు ఏ నరకానికి పోయే యోగం ఉన్నా ఇంట్లో వాళ్ళ భార్యలు పుణ్యాత్పురాళ్ళైతే ఈ యమలోకానికి పోయేవాడిని ఈడ్చుకొచ్చి స్వర్గానికి పంపుతారు, కొంతమంది భార్యామణులు స్వర్గానికి వెళ్ళేవాడిని ఈడ్చుకొచ్చి నరకంలో భార్యేస్తారు. ఇప్పుడు సావిత్రి ఆయన్ని చూచి, అయితే మహాత్మ నువ్వేనా, నీ గురించి చాలామంది తెగ వర్ణించారు, నువ్వు నల్లగా ఉంటావని, దున్నపోతు మీద ఎక్కువస్తావని, ఎర్రని కళ్ళతో చింతనిప్పు లాంటి కళ్ళతో ఉంటావని, నోట్లో కూరలు ఉంటాయని, నెత్తి మీద కొమ్ములు ఉంటాయని అన్నారు, ఎంత అందంగా ఉన్నావు ఏమిటి అంది. అనగానే ఆయన, అమ్మాయి నాకు 2 రూపాయలు ఉన్నాయమ్మా, పద్మాకర్ గారి పురాణం వినే వాళ్ళందరికీ అందంగా ఇలా కనపడతాను, వినకుండా బయట కూర్చుని నానా వికిలి వేషాలు వేసేవాళ్ళు, వాళ్ళకి ఆ 2వ రూపం నల్ల రూపం దొండపోతు మీద ఉన్న రూపం ఈ చింతనిప్పులు లాంటి కళ్ళతో కనపడతానమ్మా అన్నాడు ఆయన. అంటే పాపాత్ములకి భయంకరాకారంతో ఎముడు దర్శనమిస్తాడు, పుణ్యాత్ములకి సుందరాకారంతో దర్శనమిస్తాడు. బాగా ప్రాచీన కాలంలో బళ్ళారి రాఘవ అని ఒక ఆయన ఉండేవాడు, మంచి యాక్టర్ ఆయన. ఆ రోజుల్లో సావిత్రి సత్యవంతులు నాటకం వేసినప్పుడల్లా యముడు అంటేసరికి ఒళ్ళంతా నల్లని మసి పూసుకుని గద వేసుకుని అంటూ వచ్చేవారు. ఈయన మాత్రం తెల్లని బట్టలతో అందంగా వచ్చాట. రాగానే జనం అంతా తెల్లబోతూ ఉంటే ఆయన, సావిత్రి నీవు పరమపతివ్రతవు, అందుకే పుణ్యాత్మురాలి కోసం ఈ అందమైన రూపంతో వచ్చానన్నట్టు జనం అంతా తప్పటి కొట్టేశారండి. అప్పటిదాకా ఉన్న ట్రెండ్ ఆయన మార్చాడు. అంటే వాళ్ళు ఆ రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు చక్కగా పురాణాలు చదివేవారు. సావిత్రికి కనబడేటప్పుడు అలా కనబడాలి తప్ప ఉమ్మడి కుటుంబంలోకి ఎంత భయంకరంగా కనబడిపోయి చెప్పిన వినవు చెముడా యముడా పట్టిన పంతమ్మ విడువుగా అని పాడరు. యముడు అందంగా కనబడతాడు సావిత్రికి, ఎందుకంటే సావిత్రి ఉత్తమురాలు కనుక. ఎవరైనా యముడిని నల్లగా చూసాం భయంకరంగా కనబడ్డాడు అంటే మాత్రం వాడు గ్యారంటీగా పురాణం వినేటప్పుడు అపచారము చేయుతున్నాడు అని అర్థం. అప్పుడు ఆవిడ, మహాత్మా నాకు శుభాశుభములు అంటే ఏమిటి, అసలు మనిషి ఎందుకు పుడతాడు, ఇవి తెలుసుకోవాలని ఉన్నది. మానవ జన్మ ఎత్తడానికి మూలం ఏమిటి, రకరకాల నీచ జన్మలు ఎందుకు ఎత్తుతారు, కర్మల వల్ల ఏ ఏ శుభాలు పొందుతారు అశుభాలు పొందుతారు. కాబట్టి ఎవరన్నా దత్తత తీసుకున్నాం అనుకో అశుభ అనాచి, ఇందులో కథ అంతా చెప్పడు సావిత్రి సత్యవంతులు, మొత్తం కథ అంతా ఏం చెప్పడు, కేవలం సావిత్రికి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత భర్త ప్రాణం ఇచ్చేస్తాడు. ఆ ప్రశ్నలు సమాధానాలే ఇప్పుడు మనం వింటున్నాం అన్నమాట. ఈ భూలోకంలో పుట్టాలంటే అయితే శుభము లేక అశుభ కర్మలు చెయ్యాలట. ఏదో ఏదో కర్మ చేయకపోతే భూమి మీద పుట్టాడు, కర్మ చెయ్యకపోతే వాడు స్వర్గానికో లేకపోతే పాతాళానికో ఇంకో లోకానికో వెడతాడు. భారత భూమిలో పుట్టాలంటే, ఈ భూమి మీద పుట్టాలంటే శుభానాం అశుభానాంచ కర్మణాం జన్మ భారతే పుణ్యక్షేత్రే చ నాన్యత్ర సర్వం చ భుంజతే జనః. భూమి మీద పుట్టడానికి శుభాశుభ కర్మల్లో ఏదో ఒకటి ఉండాలి. అయితే కొందరు బాగా పుణ్యం చేస్తే వాడు ఎటువంటి వాడైనా పుణ్యక్షేత్రంలో పుడతాడు, పుణ్యక్షేత్రంలో పుణ్యకార్యాలు చేసి శరీరం విడిచిపెట్టి ముక్తి పొందుతాడు. పాపకర్మలు ఎక్కువ చేస్తే కొన్ని నీచ ప్రాంతాల్లో పుడతాడు, అక్కడంతా గోమాంస భక్షణ చేసేవాళ్ళు, లేకపోతే కయ్యో కయ్యో అని చెయ్యరా అనేటువంటి అరుపులు అరిచేవాళ్ళు, నీచులో ఉన్న చోట పుడతాడు. అందుకే మనం పుట్టిన స్థలం కూడా మన అదృష్టాన్ని బట్టి ఉంటుందండి. కొన్ని ఊళ్ళల్లో ఉంటే మనకు భయం ఏది, ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో బ్రతకలేము, అక్కడ నిత్యం గోవు తప్ప ఏమి తినరు, ఆవు పంది కలిపి తినేస్తారు. అక్కడ పుట్టలేదు మన అదృష్టవంతులం కదా, ఇక్కడ పుట్టాం కదా. ఇక్కడ కూడా మన అదృష్టవశాత్తు ఇలాంటి పవిత్రమైన ఆడిటోరియంలో పురాణం వినే ప్రాంతంలో పుట్టారు, మీరు ఎంత అదృష్టం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు, పుణ్యకర్మలు చేసిన వాళ్ళు పుణ్యకార్యములు జరిగే చోట పుడతారు, పాపకర్మలు చేసిన వాళ్ళు పాపభక్షణ మద్యాలు తాగే చోట అటువంటి చోట పుడతాడు. మన ఉద్యోగం కూడా మన అదృష్టవశాత్తు మంచి ఉద్యోగం వస్తుందన్నమాట. రోజు తాగుబోతాడు దగ్గర వాసన చూస్తూ మనం కూడా ఉద్యోగం చేస్తున్నాం అంటే మనం ఎక్కడో ఇంత కర్మ చేసామట. నేను ఇలా అన్నానని బాబు ఏమనుకోకుండా అవన్నీ ఇందులో రాశాడు, మరి నేను చెప్పక తప్పట్లేదు, చెప్పానని మీరు బాధపడి నా మీద అలిగినా నేనేమి చేయలేకపోతున్నాను, కొన్ని చెప్పక తప్పడంలా. మొత్తం మీద వారి వారి పాప పుణ్యకర్మములు బట్టి వాడు ఆవిర్భవిస్తాడు. ఇంకా భగవంతుడు ఏం చేస్తాడంటే, ఎక్కడో పూర్వజన్మలు గురువుల్ని సేవించి విశిష్ట కర్మాచరణ చేస్తే ఈ జన్మలో మనల్ని ఒక మంచి ప్రాంతానికి నాయకుడిని చేస్తాట. దానికి ఉదాహరణ చెప్పనా, ఇప్పుడు పూర్వజన్మలో గురువుల్ని భక్తితో సేవిస్తే ఈ జన్మలో జగద్గురువులు కూడా అనుగ్రహించే ఇటువంటి పీఠములకు ధర్మాధికారిగా పుడతారు. అది నిజంగా యోగం. పూర్వజన్మలో ఎప్పుడూ గురువులు సేవించాం, ఈ జన్మలో లేకపోతే వార్ధక్యంలో ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసుకోవచ్చుగా. గుడి పురాణములు దీన్ని నిర్వహించుట, పురాణములు చెప్పించుట, మధ్య మధ్యలో ధర్మకార్యములు చేయించుట, ఇవన్నీ జరగాలి. వీటికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడిగా వచ్చాడంటే పూర్వజన్మలో గురువుల్ని భక్తితో సేవించి ఎన్నో దానకర్మములు చేస్తేనే ఈ జన్మలో యోగం పడుతుంది. లేకపోతే అందరికీ పట్టమన్నా పట్టదు. విశిష్ట జీవిన కర్మభుంజతే అని సుస్పష్టంగా చెప్పాడు. అటువంటి విశిష్ట జీవులే ఈ జన్మలో ఈ విశిష్ట కార్యముల కోసం పుడతారు. ఇక ఎవరెవరి కర్మ ఎటువంటిదో చెబుతున్నా విను. రోగి కుకర్మణాచేవశ్చారోగి. ఈ జన్మలో రోగిగా నిత్యం పూర్వజన్మలో కుకర్మలు చేసిన వాళ్ళు పుడతారు. అలాంటి వాళ్ళు శుభకర్మాచరణ చేశారంటే వాళ్ళు రాబోయే జన్మల్లో ఇందులోంచి విముక్తి పొందుతారు. మనం చేసిన పాపముల వల్ల అంధులుగా, అవయవములు లేనివారిగా, దరిద్రులుగా, రకరకాల రోగాలతో రకరకాల ప్రాంతాల్లో పుడతాం. అదే పుణ్యం చేసుకుంటే ఐశ్వర్యవంతులుగా పుడతాం. ఈ ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకుంటాం. వీటిల్లో మన పుట్టుకను బట్టే మనం పుణ్యం చేసామో పాపమో తెలుస్తుంది. బ్రహ్మనిష్ఠులుగా, దేవాలయాల మీద భక్తి కలిగి, పురాణాదుల మీద ఆసక్తి కలిగి, బ్రాహ్మణ భక్తి కలిగి ఉంటున్నాడు అంటే అటువంటి వాడు పరమ పవిత్రమైన కర్మాచరణం చేసి ఈ భూలోకంలో పుట్టాడు. ఇటువంటి వాళ్ళు ఇక్కడ మళ్ళీ సత్కర్మాచరణ చేస్తారు. అప్పుడు గోలోకం ప్రతితే భక్త దివ్యరూప విధారిణ. ఈ పురాణములు మొదలైన వింటూ, వేదములను వింటూ, వేద సభలు నిర్వహిస్తూ మంచి కార్యాలు చేస్తే వాడు శరీరం విడిచిపెట్టాక దివ్యరూపం ధరించి గోలోకానికి వెడతాడు. భారతదేశంలో ప్రతి కర్మాచరణమునకు తగిన శుభ ఫలితం ఇక్కడే ఇచ్చేస్తాట. ఇది చాలా అద్భుతమైన ఘట్టం ఇది. ఇందులో కొన్ని తప్పక మనం తెలుసుకోవాల్సిన ఉన్నాయి.